అది ఎవరి వాక్కులై ఉంటాయి? మహాత్ములు ఎప్పుడెప్పుడు వారి ముఖస్థుగా ప్రవహించినటువంటి మహత్తరమైనటువంటి వాక్కులున్నాయో, మహా అమృత మరి బిందువులున్నాయో, వాటిని మనం ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చక్కగా దాన్ని మనం కూడా వారితో పాటుగా మన అనుభూతి ఎక్కడికి వెళ్తున్నాము అంటే, అక్కడ కమల్ దాస్ వారు చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, కబీర్ దాస్ వారు చెప్తుంటే అక్కడికి వెళ్తున్నాం, అమ్మ చెప్పారు నామదేవుడి గురించి అక్కడికి వెళ్ళిపోయాం. ఎందుకని, ఎప్పుడన్నా కవుక్కున జ్ఞానం గురించి ఏదో మనం చేయగలమేమో అనుకుంటాం, కానీ మనం చేసేది కాదది. మహాత్ముల వాక్కు ద్వారా, వారి యొక్క అనుగ్రహం ద్వారా మనం పొందాల్సినటువంటిదే జ్ఞానం అనేటువంటి విషయము అన్నటువంటిది మనం గుర్తించాల్సింది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా మరి శ్రీ గురుదేవులు మరి కట్టమురు పావభక్త సమాజ వారు ఎంత పెద్ద ఎత్తులో, వాస్తవానికి నన్ను అడిగింది ఏమిటంటే ఒక 41 రోజులు 11 రోజులు దిగుతూ వచ్చారు వారి కిందసారి సత్సంగానికి. ఒక 41 రోజులు వచ్చి ఉండండమ్మా, భలే బాగుంటుంది చక్కగా, ఏదో ఒక్క పూట మాత్రం సత్సంగం చేసుకుని మీరు ఉంటే చాలు. 41 రోజే ఇప్పుడు 11 రోజులు అయినా సరే అన్నారు. 11 రోజులా ఆలోచించాలి అయితే అన్న, అంటే పోయి 7 రోజులైనా అమ్మా పాపం ఏదో నాకు చూడండి, ఇప్పుడు కష్టమంతా వారిదే, మేము వచ్చి కొంచెంసేపు మీతో పాటుగా హాయిగా భగవంతునితో మరి అలనాడు ఎట్లా ఉన్నారు, ఇంతమంది భగవత్ స్వరూపంతో ఉన్నటువంటి ఆ శ్రీ గురుదేవుల యొక్క అనుభూతిని చక్కగా ఒకరికొకరు దానిలో మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ అదే ఉన్నది కాని ఇది అనుకునే ప్రపంచం ఏమీ లేదనేటువంటి అసత్యాన్ని పక్కన పెట్టి అసత్యంలో ఉన్న సత్యాన్ని గుర్తించడం అనేటువంటిది మనం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గుర్తించగలుగుతున్నాం. అంటే సరే 7 రోజులంటే సరే అయితే చూద్దామన్నా, సరే ఆ 7 రోజులు ఒక పూట కార్యక్రమం అన్నటువంటి వారు మొత్తం అంతా వదిలిపెట్టకుండా ఎక్కడ కావాలంటానోనని ఇక అది ఉన్నది లేవయా, నాకు గుర్తున్నదిలే నేను వస్తాను కదా అని ఇక నా చేత నాకు గుర్తుందయ్యా మాట మాటికి రావక్కర్లేదు నేను చెప్తాను కదా తప్పకుండా అనేటువంటి పరిస్థితి తెచ్చి 7 రోజుల కార్యక్రమాన్ని ఈ విధంగా చేసుకుంటున్నాం. అదేమన్నా చిన్న సంగత, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత వేసాం ఆ 12? సరే నేను కూడా మొన్న వచ్చా రాక రాక నాకు కూడా చాతుర్మాస్యం పూర్తయ్యి ఖాళీ లేక సరే కార్యక్రమాలు స్వామివారి కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చూడడానికి వస్తేదారు కదా, ఏంటో దేవుడు పెళ్లికి ఆకాశం అంత పందిరి భూమంతా అరుగు వేయాలంటారు చూడండి. అట్లాగే మన కట్టమూరు మన బాబు భక్తు సమాజ వారి ప్రాణానికి ఇది చాలు మనకి ఇంత పెద్ద పెట్టు. కానీ ఎవరు వెనక ఉండి మన వెనకాల మనలో స్ఫురణ కలిగించి మన ఇంత కార్యక్రమాన్ని చేయిస్తున్నారంటే ఎవరిని వాళ్ళు వెతికి చూస్తే ఏ ఒక్కరో ఇటువంటిది చేయలేరు. ఎంతమందో కలిస్తే గాని చేయలేరు. ఎంతమందో కలవడానికి కారణం లోపల ఎవరుంటే జరుగుతుంది? ఎవరింటి పెళ్ళైనైతే ఇంతమంది కలుస్తారండి, ఒక్క ఖర్చు అవుతుంది, దాన్ని చూసి చూసి ఆచి చూసి వేస్తాం. అని భగవంతుడి యొక్క కళ్యాణప్రదమైనటువంటి కార్యక్రమం ఈ మహాయజ్ఞం ఇది. ఈ మహాయజ్ఞానానికి కారణము ఎవరు? సద్గురుదేవులు. అందుకనే ముందర శ్రీ సమర్థ సద్గురు అని మన కార్యక్రమం మొదలైంది. సమర్థ సద్గురు ఏమైంది? పంచాయతన యజ్ఞం. దానిలో పంచాయతనంలో మొదలు పెట్టగానే ఎవరు వచ్చారు? గురుదేవునితో మొదలు పెట్టుకుంటూ ఆ గురువే గణపతిగా ఈ రోజునంతా ఆవరించాడండి మనని. ఎవరు ఆయన గణపతి? గణములకు పతి. ఆ గణములంటే ఏంటి? మనలో ఉన్న నాడులే. అమ్మ చెప్పారు చూడండి, పార్వతమ్మ తయారు చేసిన సున్నిపిండి విగ్రహం, సున్నిపిండి బొమ్మ ప్రాణం పోస్తే వినాయకుడు అనేది కేవలం అంతవరకే రాలా. ఎందుకంటే మనం కొంచెం పూర్వ చరిత్రకి వెళితే అనేక మంది నారదులు, అనేక మంది ఎంతెంతో మంది మనకి సృష్టిలో వస్తుంటారు. అలాగే ఈ గణపతి ఎవరయ్యా అంటే సాధకుడైనటువంటి వారికి నిజంగా ఇగో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి దేహి గుర్తింప చేయడానికి ఈ గణములన్నిటికీ కూడా పతి అయినటువంటి వినాయకుడు. అందుకనే మన ఇవాళ మా బ్రహ్మగారు ఆధ్వర్యంలో మన ఉపనిషత్తు విన్నాం, మాటి మాటికి చక్కగా పైకి దొరుకుతుంది. నాకు ఎంత ఆనందం అనిపించిందో, వింటూ వింటూ పక్కకెళ్ళినా కూడా కాస్త ఉపనిషత్తు లోతుకు వెళితే, ఎందుకు చాలా ఇష్టం నాకు గణపతి ఉపనిషత్తు అంటే. అక్కడ బల్లగుద్దినట్టు ఉందండి ఆ ఉపనిషత్తు. లం నమస్తే గణపతి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఎవరు చెప్తున్నాడు అక్కడ? ఎవరు చెప్తే అంత అదార్థీగా మనకు అనిపిస్తుంది అంటే, సాధనలో ఉన్నటువంటి ఎవరు సాధకుడు, నిజమైనటువంటి సత్శిష్యుడు, గురుదేవుని ఆశ్రయించినటువంటి వాడు, ఆశ్రయాన్ని పొందినటువంటి వాడు, అటువంటి గురుదేవుల్లో ఉన్నటువంటి ఆ ఈ అన్ని నాడులకు అధిపతి అయినటువంటి సర్వాధ్యక్షుణ్ణి ఏమన్నాడు, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ కేవలం కర్తాసి. నువ్వు ప్రత్యక్షంగా నువ్వు బ్రహ్మవై ఉన్నావయ్యా, మనం అనుకుంటున్నాం అనమాట. అది ఉపనిషత్తు ఘోషిస్తున్నప్పటికీ, వేద ప్రతిపాదన అయినప్పటికీ కూడా నిజమైనటువంటి సాధనలో ఉన్నటువంటి వాడు, ఇదంతా నువ్వే చేశావు, ఇదంతా నువ్వే, ఇదంతా నువ్వే బాబు, అసలు వాడు ఉన్నాడు చూసారు, వాడే చేశాడు ఇదంతా అని అనడానికి ఎలాగైతే మామూలుగా అనుకుంటామో, అలాగే సృష్టికంతకి కారణం ఏదై ఉన్నది అంటే, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నువ్వు సృష్టి అంతవరకే ప్రమాదాన్ని తీసుకుంటే అంతవరకే నువ్వు అనుభవించగలుగుతావు, లేదు పరబ్రహ్మే అక్కడని బ్రహ్మాది బ్రహ్మై ఉన్నది, నువ్వు బ్రహ్మవై ఉన్నావు. అది నిజం. ఎవరైనా బ్రహ్మై ఉన్నది ఏది? నువ్వు ఆశ్రయించిన పాదం అక్కడ. నీ సర్వమునకు అధిపతి అయినటువంటి మనస్సు అధిపతి కాదు. మనస్సు కొంతసేపు ఉన్నట్లే, నిద్రపోతే మనస్సు ఏమైపోతుంది, అణిగిపడి ఉంటుంది, కనిపించట్లా, మనకు తెలియట్లా. మనస్సు ఎప్పుడైతే పక్కకి దాని యొక్క చలనం అనేటువంటి శక్తి కోల్పోయిందో, అప్పుడే మనం నిద్రపోయి శాంతిగా నాకు బాగుంది అంటాం. మరి ఎవరు మనకి మన జీవితాంతము ఏది? ప్రాణమా? అదే ప్రాణస్వరూపంలో ఉన్న చైతన్యం. చైతన్యం ఎవరై ఉన్నది? గురుపాదాన్ని ఆశ్రయిస్తే గురువుల ద్వారా లభించేటువంటిది నిజమైన సత్యం, నగ్న సత్యం, ఇదే రియల్ ట్రూత్. గురువుల ద్వారానే మనకి గుర్తింపబడుతుంది. అది ఇంకొకరు ఇంకొకరు గాని గ్రంథాలయాలు గాని చెప్పవు. త్రిత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాది మనం అంటున్నాం భగవంతుణ్ణి, ఇది ప్రత్యక్షంగా బ్రహ్మ. త్వమేవ కేవలం కర్తాది మనం ఇలా ధారణ చేస్తూ వెళితేనే అక్కడ నిలిచిపోతుందండి మనస్సు. నువ్వే కేవలం కర్తవై ఉన్నావు. త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి. సృష్టి చేసేటువంటి వాడివి నువ్వే, సంరక్షించేటువంటి వాడివి నువ్వే, తిరిగి లయం చేసుకునేటువంటి వాడి. ఇలా అని చెప్పుతూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మంత్రం దగ్గరికి వెళ్లేసరికి ఇప్పుడు అక్కడ ఎవరు మిగులుతున్నారండి? ఎవరు మిగులుతున్నారు? ఎప్పుడైతే ఎవరికైతే భిన్న దృష్టి ఉంది, భగవంతుడు వేరు తాను వేరు అనేటువంటి భిన్న దృష్టి ఉంటుందో, ఇందులో ఉన్నటువంటి అనుభూతిని మనం పొందలేం. ఎవరైతే ఉపనిషత్ వాక్యానికి రూపాంతరం చెందుతామో గురువు అనుగ్రహంతో, అప్పుడేమవుతుంది, సర్వవ్యాపకమైనటువంటి సత్య పరమాత్మలో మనం కూడా ఉన్నాం. ఉండకుండా ఉంటే ప్రపంచం ఎలా అయింది? కాబట్టి మనకు ఆధారం ఏదై ఉన్నది అనేటువంటి విషయాన్ని మాటి మాటికి ఆ ఉపనిషత్తులో స్ఫురింపచేస్తూ మొదటి వాడు ప్రథమ పూజితుడు అయినటువంటి వాడెవరు? వినాయకుడు. వినాయకుడు అంటే విఘ్న నాయకుడు, విశేషమైన నాయకుడు, విశిష్టమైన నాయకుడు, ఏమైనా చెప్పవచ్చు. గణనాయకుడు ఎవరు అసలు? ఈ గణనాయకునికి ఎలా మనం గుర్తించేది అంటే, గురువుని ఆశ్రయిస్తేనే తెలుసు. గురువైనా ఇది జ్ఞానం లభించదు. గురువు లేకుండా జ్ఞానం అనేది పొందడానికి లేదు. అటువంటి జ్ఞానం చేతనే మనకి ఇటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని మనం పొందగలుగుతున్నాం. ఇవాళ అటువంటి అనుభూతిని భగవంతుడు మనకి యాగం ద్వారా మనకి ఈ రోజు పూర్తి చేసినాడు. పూర్తి అయిపోయిందా? వినాయకుడు మనతోనే ఉంటాడు. ఎక్కడ పూర్తి రోజుంది బాబు? ఇప్పుడందరూ వినాయకుడు భక్తి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయన కూడా బాగా కూర్చున్నాడండి. ఎలా కూర్చున్నాడు ఆయన? బాగా నిండైన విగ్రహం, అందరికన్నా బాగా భద్ర, పాప చేటంత చెవులు. ఏమండి? కానీ నేను మోహన్ రూపం అంటాను నేను. ఆయన మోదక హస్త అని మనకి కుడువుల మీద జాత పుట్టినప్పుడు ఆయన మోహనకారుడు ఎందుకోడండి? కుడువులంటే ఇష్టం లేని వాడు ఎవరైనా ఉంటాడు చెప్పండి? కొంచెం పని ఎక్కువే అయినా కూడా కుడువులంటే ఇష్టం లేని వాడు ఉండడు. ఎవరికైతే కుడువులు ఇష్టంగా ఉన్నాయో ఆయన మోహనకారుడే. ఆయన కనుక అనుగ్రహించకపోతే మనకు కుడువులు ఎలా వస్తాయండి? నిజంగా కుడువులన్నీ ఆయన తినేస్తే మనకి మిగిలేదు ఏమిటండి? ఇవాళ మిగిలేవా? మిగిలే ఉండదు పాపం. ఆనాడే కూడా ఒకసారి ఏదో ఒకటి వచ్చిందిలేండి, పేపర్లోనో టీవీలోనో, వినాయకుడు పాలు తాగాడు అని. అదేంటండి? వినాయకుడు పాలు తాగుతాడని ఎక్కడా లేదు కదా. వినాయకుడు కుడువులు తింటాడని ఉంది, మోదక ప్రీతి అని ఉంది కదా. మరి పాలు తాగాడు, తాగాడేమో, తాగొచ్చు. కానీ అదే రీతిలో రోజు తాగి పాటికి ఏమైపోయే వాళ్ళమండి? తాగినట్టుగా కనిపించాడు, కష్టకర అనుగ్రహించాడు, ఎవరో ఒక భక్తుడికి అనుగ్రహించాడు కొంతమంది. కానీ ఆయన పాలు ఇప్పటికీ తాగుతూనే ఉన్నాడు. ఏ పాలని? జ్ఞానం అనేటువంటి క్షీరాల్ని మనలో ఈ సర్వనాడుడికి అధిపతి అయి ఉండి మనలో కలిగేటువంటి ప్రతి జ్ఞాన భావనని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆస్వాదిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు ఎవరు అంటే నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు, జ్ఞాన ప్రదాత. అటువంటి జ్ఞాన ప్రదాతని గురించి మనం ఈరోజు చక్కటి ఒక కార్యక్రమాన్ని శ్రీ గురుదేవుడు మనకి ప్రసాదించారు. కాబట్టి కార్యక్రమంలో మనం గుర్తించడం ఎట్లాగా అంటే అందులో పూర్తిగా ఆ భగవత్ తత్వాన్ని మనం దురుకోగలిగి ఉండాలి. దానికి కొంత సాధన ఉండాలి, సత్సంగం కావాలి. ఈ అలవాటు ఉంటే తప్ప అమ్మగారు అన్నారు చూడండి, అందరు ఇక్కడైతే కూర్చున్నారు కానీ అందరి దృష్టి ఇటే ఉందా? ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నారో? అయ్యో అదేంటండి, ప్రొద్దు నుంచి భోజనాలు పెట్టలేదు పూజల వాళ్ళకి. పూజలు అవగానే భోజనాలు పెడతారేమో అనుకున్నాం. నేను కూడా అలాగే అనుకున్నానండి, పూజలు అవగానే భోజనాలు పెడతారనుకున్నా. కార్యకర్తలు అన్నారు భోజనాలు పెడితే మీ సత్సంగానికి ఎవరు వస్తారండి? కాబట్టి అందులో భాగమే కనుక పూజలవగానే సత్సంగం పెడితే సత్సంగం అయిన తర్వాత మహాప్రసాదం తింటారు అన్నారు. అంటే అప్పుడు దాకా వినాయకుడు వేచి ఉండాల్సిందే, తప్పుతుందా? మనతో పాటుగా ఆరగింపు ఆయన ఇంట్లో ఉండి ఆరగించుద్దా? మనతో ఎప్పుడు భగవంతుడు కలిసిమెలిసే ఉంటున్నాడు, కానీ దాన్ని గుర్తించడం రావట్లే. ఆ గుర్తింపు కలగాలి అంటే ఏదుండాలి? గురువును ఆశ్రయించాల్సిందే, సత్సంగాన్ని పూర్తిగా అనుభవించాల్సిందే. అందుకే అటువంటి సత్సంగంలో మనం ఏమున్నాం? ఇక్కడ మనం సత్యాన్ని గురించి రమిస్తున్నాం అన్నమాట. సత్యమైనటువంటి ఆనందం గురించి మనం ప్రాతకాల సమయం నుంచి నిన్న వచ్చిన దగ్గర నుంచి మనం దాని గురించి, అంతేనా? అసలు యాగం అనుకున్నప్పటి నుంచి, అంటే యాగం అనుకున్నప్పటి నుంచేనా కాదు, ఈ జీవితంలోనే ఒక భాగమై ఉన్నది. మాటి మాటికి గుర్తు తీసుకొస్తున్నాడు గురుదేవుడు మనలో ఉండి, గుర్తు తీసుకొస్తూ దాని గురించి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గంలో ఈనాడు ఇక్కడ ఇటువంటి మహదవకాశం మనకి లభించింది. ఇంత ఖర్చు ఒకళ్ళం పెట్టలేము, ఇంత శ్రమ మనం ఒకళ్ళం పడలేము, కానీ ఎంతెంతో మంది కలిసి అందరి హృదయాలు కూడా ఆ గురుదేవుని చుట్టూ తాండవం చేస్తూనే గురుదేవుడు వాళ్ళతో ఆడుకుంటున్నాడు. ఆడుకోకపోతే ఎలా ఉంటాడు చెప్పండి? నామదేవుడు ఆడుకున్నాడు, మనతో ఆడుకోవట్లేదా? ఆట ఆడి ఆడకుండేడి, ఆట ఆడించేటివాడు అతడే నిరాకర్త, అంతటికీ అచలమాకర్త. మా డాల్కి నిద్ర ఆకలేస్తున్నట్టుంది. అయితే ఇటువంటి గరువుకి డాలకు ముందు పెట్టుకుని వాయించుకుని ఉంటారండి, ఆస్వాదించాలి. ప్రతి కూడా భోజనం ఆస్వాదించడం కాదు, నిద్రను ఆవహించడం కాదు, ఆహ్వానించడం కాదు. పరమాత్మ తత్వాన్ని అహర్నిశలు కూడా జులుకోగలిగి ఉండాలి. స్వప్న ప్రపంచం అనేటువంటిది కూడా దాన్ని కూడా త్యాగం చేసి సుషుప్తి అనేటువంటి అవస్థని లేకుండా చేసుకోవాలి. సుషుప్తి అంటే ఏంటి? సుషుప్తిలో సుషుప్తిని పొందాలి అంటున్నారు. సుషుప్తిలో సుషుప్తి అంటే ఏమిటి? సమాధి స్థితి. సమాధి స్థితి అది నిజమైన సమాధి స్థితి. కానీ ఆటాడుతూనే ఉంటాడు, కానీ తనకి అనిపించరు. తాను ఆటాడతాడా చెప్పండి? అంతగా నిండి ఉన్నటువంటి వాడికి ఖాళీ ఎక్కడుందండి ఆటలాడడానికి? అయినా ఇంకోటి భిన్నమైనటువంటి ఇంకో రెండు వస్తువు ఉంటాయి కదా ఇంకొకరితో ఆడుకోవడానికి. కానీ మనందరం కూడా ఒక కించిజ్ఞత్వంతో పూర్వజన్మ వాసుల చేత ఒక మానవ జన్మకు వచ్చాం కాబట్టి మనకు కూడా ఈ కళ్ళతో చూడడం, ఈ చెవులతో వినడం, ఈ చేతులతో సేవ చేసుకోవడం, ఈ పాదాలతో దరిగి నడిచి వెళ్ళటం, ఈ తోటి భక్తులతో కలిసి చక్క ఆనందం తాండం, భగవన్ నామ సంకీర్తన చేసుకోవడం అనేటువంటి ఆస్వాదాన్ని భగవంతుడు ఇచ్చాడేమో. భగవంతుడు కూడా మనతో పాటు ఆడుతున్నట్టుగా, ఆనందింప చేస్తున్నట్టుగా తాను మాత్రమే కదండు అన్నిటినీ కదిలిస్తుంది. లేకపోతే ఆనందం ఎప్పుడు మేము అనుకుంటుంటాం మా గురు సోదరులు. మేము ఎట్లయినా ఇంద్రియాలతో పాటుగా ఉండి కానీ గుర్తించడం చాలా కష్టం సుమా. దాని ద్వారా ఇంద్రియాలతో చూస్తూ, ఇంద్రియాలతో మెసులుతూ గురు సన్నిధానంలో ఉండేటువంటి సమయంలో చాలా జాగ్రత్త, అతి జాగ్రత్త కలిగి ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలని ఎక్కడో పప్పులు అడిగేసి కాల్చారు చెప్పలేము. సరే అక్కడికి వచ్చేసరికి ఒక రెండు అక్షరాల ముక్క ఉంది కదా, నారదంతటి వారికి కూడా తప్పలేదు మరి మాయ అని రెండు అక్షరాలతో తప్పుకుందాం అనుకుంటా, కానీ గురువులు ఒప్పుకోరండు. ఈ పాఠం నా దగ్గర ఒక చెప్పడానికా నీకు మాయ అని చెప్పింది. నీకు మాయ అని తెలుసున్నప్పుడు ఎందుకని మాయని నాశనం చేసుకోలేకపోయావు? ఇటువంటి వాక్కులు పలకడానికి వినడానికి లేరు ఇక్కడ మహాత్ములు. నీకు తెలిస్తే దాని నుంచి బయటికి రా. కాబట్టి మాయ అనేటువంటిది ఒక భ్రాంతి జనితమైనటువంటి ఒక విషయం అంతే. దాన్ని నువ్వు దాటుకుపోతున్నావు, దాన్ని దాటుకుపోవడం కాదు, నువ్వు ఉన్న విషయాన్ని గుర్తించు. నువ్వు ఉన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని నువ్వు గుర్తించు. ఎవరు నిన్ను చూసేది? నా కమ్మన్నా చూడండి, కన్ను పోవాళ్ళంత కాలుతుంటే చూస్తుంది ఎక్కడో చోట, ఎంతెంత మంటను చూస్తుంది, ఇంకెక్కడో ఉన్నటువంటి కొండను చూస్తుంది. మేము కొన్ని చోట్ల ఈ నిప్పు కొండలను కూడా చూసాం. మేము మన వైష్ణవి దేవి వెళితే ఆ కొండ కొండల మధ్యలో నిప్పులట్టుకుని ఎవరు అంటించేలా చాలా చోట్ల అగ్ని ఎగురుతుంది, మంటలు మంటలు వచ్చాయి. మళ్ళా మాట్లాడితే మేము తిరిగి వచ్చేటప్పుడు నిప్పు రవ్వలు కూడా పడ్డా మీద, కానీ కంట్లో వల్ల. అందుకని ఏమనుకున్నాము, అమ్మ అక్కడ జ్వాలాముఖిగా మనకి దర్శనం ఇచ్చింది అని మాకు అనుభూతి కలిగింది. వైష్ణవీదేవి జ్వాలాముఖిగా మాకు దర్శనం ఇచ్చింది అమ్మవారు. వైష్ణవదేవి అంటే త్రిశక్తి స్వరూపం. అందుకని అమ్మ జ్వాలాముఖిగా మనకి దర్శనం ఇచ్చింది. ఎవరే నాన్న, ఆ జనంలో వెళ్ళావు, చూశానన్నావు, బయటకు వచ్చావు, నువ్వు వెళుతుంటేనో నీ వెంటే ఉన్నాను, తిరిగి నువ్వు దర్శనమై వెళ్ళిపోతుంటే కూడా నీ తోడే ఉన్నాను, అంతవరకు వెలుగుతూనే ఉన్నాను రా అని అమ్మ అట్లా అనుగ్రహం చూపించింది. అలా ఎంత అగ్నినైనా మనం చూడొచ్చు, కాని ఒక్క నిప్పు రవ్వ లేదు ఒక్క దుమ్ము కణం కంట్లో పడింది అంటే కన్ను మండుపుతూ. ఇప్పుడు పురుగులు పడుతున్నాయి కదా చాలా మందికి, పడితేముంది మన కన్ను రెప్పలున్నాయి, కానీ ఏమైపోతుంది? చక్క విధాల దాన్ని నలిపిస్తున్నాం, నలిపేయడంతో ఇంకా కన్ను ఎడబడిపోతుంది. అందుకని చిన్న కణాలు మన మనసులోకి రాకుండా, అన్యమైనటువంటి పరభావన మన మనసులోకి రాకుండా, కేవలం పరమాత్మ భావన అనేటువంటి దాన్ని మనం అలవరుచుకున్నట్టు అనేది సత్సంగం ద్వారానే లభిస్తుంది. కాని దుస్సంగం ద్వారానో, ప్రపంచ సంగమం ద్వారానో మనకి లభించేది కాదు. కాబట్టి ఇటువంటి సత్సంగం గురించి దేవతలు కూడా భూలోకానికి వస్తారని ఉందండి జ్ఞానేశ్వరులో. మహాత్ములంతా వెళ్ళి పరమేశ్వరుడు ఎక్కడ, బ్రహ్మగారు ఎక్కడ, విష్ణుమూర్తి ఎక్కడ అని వెతుకుదానికి వెళ్తేట జ్ఞానేశ్వరులో ఉంది, వాళ్ళంటే భూలోకంలో సత్సంగం జరుగుతుందని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. అంటే చూడండి మనంటే గొప్ప వాళ్ళం మరి. అందుకని సత్సంగం అనడానికి విడిగా పెట్టుకునేది కాదు, సత్యంతోనే ఉన్నాం. ఎవరి మనసు అయితే నిరంతరము సత్య దృష్టి కలిగి అంతర్ముఖంగా దాన్ని ధారణ చేస్తారో వారికి నిజము నిజంగా ఎప్పుడు సత్సంగం అనేటువంటి దాన్ని అనుభవిస్తాం. అటువంటి సత్సంగాన్ని అనుభవించడానికే, మనం అనుగ్రహించడానికే ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీ గురుదేవులు మనకి ప్రసాదిస్తున్నారు. మనం ఏమి తీసుకెళ్తాం, మనం ఏమి తెచ్చామని మనం ఏమి తీసుకెళ్ళడానికి మనం ఇంత అలవాటు, ఏమి తీసుకురాకుండా వచ్చాం. బట్ట కూడా లేకుండా అమ్మ కడుపు నుంచి బయటపడ్డాం. ఇప్పుడు ఇంత సంసారాన్ని ఎన్నిటినో సంపాదించుకుంటున్నాం. బీరువాళ్ళు చాలటం లేదు, పెట్టలు చాలటం లేదు, లాకర్లు చాలటం లేదు. ఇక ఈ బయట ఉన్నటువంటి సామాగ్రి కోసమే కాకుండా ఈ మనసు అనేటువంటి ఇది చాలా పరిగెత్తిపోతుంది. ఎందుకని, ఒక పెద్ద స్టోరేజ్ ఇందా చెప్పారు కదా అమ్మ, అందరి విషయాన్ని కలెక్ట్ చేసుకుని ఏవో ఏవో మాట్లాడుతూ మనకి మన జీవితానికి కావాల్సిందే మనం సేకరించుకోలేక ఎవరెవరియో ఇందులో పెట్టుకుని లోకాభిరామాయణం చేత మన కాలాన్ని దుర్వినియోగం. అందుకని మా గురు సోదరులు బ్రదర్ ఒక పాటలో, ఈ క్షణమే నీదనుకో మరో క్షణమే లేదనుకో, ఈ క్షణమే నీదనుకో మరో క్షణమే లేదనుకో, ఈ క్షణమే నీదనుకో మరో క్షణమే లేదనుకో, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, అవాంతరాలను జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత, జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత, మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు దోచుకుపో, మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకుపో, నీ గమ్యం వరకు దూసుకుపో, నీ గమ్యం వరకు దూసుకుపో, మగతలో పడిన మానసమా నిదురించుకొదమ సింహమా, మగతలో పడి మానసమా నిదురించుకొదమ సింహమా, ప్రాలు మాలుటకు కాలము కాదిది సూలు హుషారుగా విదుల్చుకో, ప్రాలు మాలుటకు కాలము కాదిది సూలు హుషారుగా లే, ప్రాలు మాలుటకు కాలము కాదిది సూలు లే, ప్రాలు మాలుటకు కాలము కాదిది సూలు హుషారుగా మగతలో పడిన మానసమా నిదురించుకొదమ్మ సింహమా, మగతలో పడిన మానసమా నిదురించుకొదమ్మ సింహమా. సింహంతో పోల్చారండి, అది ఏదో కొంతమందికే సింహం అని అల్లే, ఎదు సింహాన్ని బిడ్డలు ఎప్పుడు సింహాలనే కాకపోతే కదా. కానీ మనసు పెట్టుకుని ఏం చేస్తున్నావు, దేవుడా నువ్వు గొప్పవాడివి, నేను నువ్వు ఉత్తమం ఉండవి, నేను పాతకుండి, అంటే నువ్వు కొండ మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను. ఇలాగ ఒక పాట పడమంటే గురుజోళ్ళ దగ్గర పాడి, నీకుండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై అందు పాపం. అంటే ఎక్కడున్నావుడా, పాడినప్పుడు పాట పాడమంటే స్వామివారి సన్నిధిలో ఉంది. ఏమమ్మా నీకు ఇంకేం పాటలు రావా, ఆయన కొండ మీద వేలాడుతూ ఉంటాడా నువ్వు లేకపోతే. అసలు భక్తులు లేకపోతే భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడండి, ఏమన్నా తోస్తుంది ఆయనకి, భగవంతుడు లేకపోతే భక్తులు లేకపోతే భగవంతుడు ఎక్కడున్నాడు, ఆయన ఊనికి ఎక్కడ తెలుస్తుంది, భక్తుల్లోనే తెలుస్తుంది. భక్తుని యొక్క ఆవేదన, భక్తుని యొక్క స్మరణ, భక్తుని యొక్క అనుభూతి ఎంత మేళవిస్తోంది అంటే ఇప్పుడు విన్నాంగా భగవద్ భక్తులు వారి వారి యొక్క అనుభూతిని మనం ఆనాడు జరిగి ఈనాడు పునశ్చరణ మళ్ళా మళ్ళా చెప్పుకుంటూ ఉంటే మనం ఎక్కడున్నాము? మన దేవుడి దగ్గర మనం ఉన్నాం, దేవుడు మనసునే ఉన్నాడు. ఈ దేహం ఏం చేస్తుంది? ఉంటే ఉండనే పోవాయి. ఇన్నాళ్ళ నుంచి వేస్ట్ చేస్తూనే ఉందిగా, ఇన్ని సంవత్సరాలు గడిచి ఇంకా ఇప్పుడు దీని గురించి ఆలోచించేదేంటి? జరిగేదేదో జరగక మానదు, దాని గురించి మనం ఎందుకు చింతించడం? అందుకని సింహాని సుమానము కానీ మగతుల పడ్డాం. సుమానమే కానీ మనసు ఏం చేసింది? మగతులో పడింది. మగతులో పడేసరికి ఎన్ని పోగొట్టుకుంటున్నాము? దానినే వేదాంతంలో కను చీకటిలో కనిపించే నరసర్ప భ్రాంతిగా మాడి. బాగా లైట్ ఉంటే అది తాడి తాడుగానే కనిపించేది, కానీ కని కనిపించినటువంటి వెలుగులో తాడు పాముగా కనిపించింది. కనిపించేసరికి పాము అనుకున్న వాడికి ఎన్ని కదలికలు వచ్చాయండి అందులో? పాముని భయపడినటువంటి వాడికి ఎన్నొచ్చాయి? అమ్మో, మెలికలు తిరిగింది, బుస కూడా కొట్టింది, అది పడగ కూడా ఎట్టింది, అమ్మో చాలా భయం కూడా వేసింది, వీడు చెమట కూడా పట్టింది, పరుగు కూడా లంఘించుకున్నాడు, గుండె దడ కూడా వచ్చింది, పరిగెత్తుకుంటా వచ్చాడు దూత దగ్గర పాము అన్న తెలుసున్నవాడు ఏం చేశాడు? ఇరవయ్యా, అది పాము అయ్యి ఉండదు కదా, ఇప్పుడు రావడం ఏంటి పాము అని అంటే, చాలు చాలు ఇరవయ్యా, నేను చూసి వస్తే ఇప్పుడు దాకా అంటే ఆయన వస్తాక ఆయన ఒక బ్యాటరీ పట్టుకుని నమ్మించడానికి తగ్గట్టుగా లాంతర పట్టుకుని ఒక కర్ర పట్టుకుని బయలుదేరి వచ్చి, ఏమయ్యా ఎక్కడుంది పాము? తాడు. తాడా? నాకు నిజంగా పాములాగా అనిపించింది. మరి ఏమైంది అక్కడ? దడంతా ఏమైంది? చెమడంతా ఏమైంది? భుసంతా ఏమైంది? భయమంతా ఏమైంది? దేని చూసి తను భయపడ్డాడు? పాముని, అది తాడుని పాముగా భ్రాంతి చెంది ఇంత భయాందోళనకి లోనయ్యాడు. ఇప్పుడు మనం భయపడుతున్నామే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తోటి మానవుని చూసి, మనతో పాటుగా ఉన్నటువంటి జనాలను చూసి, మనతో పాటుగా ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసి ఎందుకు భయపడుతున్నాం మనం? అక్కడేదో ఒక భయం ఉన్నది అని నువ్వు భ్రాంతి చెందుతున్నావు. ఈ భయం అంతా కూడా నీకు ఏం చేస్తోంది? నీ కర్మలపై ఆధారపడి ఉన్నది. కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిన పడుతున్నావు. నేను చచ్చేవాణ్ణి పుట్టేవాణ్ణి అని నువ్వు భ్రాంతి చెందుతున్నావు. నువ్వు పుట్టడం నువ్వు నీకు తెలిసి పుట్టినావా? పోవడానికి నీకు కావలసి నువ్వు పోవడానికి మనకి తెలిసి మనం పుట్టలా. మనం కలిసి మన కాళ్ళని మనకు పోవడానికి పుట్టించిన వాడు మళ్ళా తిరిగి దీనికి అంతిమ కాలం కూడా నిర్ణయ కాలంలో నిర్ణయింపబడే ఉంటుంది. నేను ఇంకా బ్రతుకుతాను అన్న చేతులు తడిపి టికెట్ ఏది టీసీలాగా తీసి చెయ్యి తడిపి నేను ఇంకో స్టేషన్లో తింటానంటే ఊరుకోడు. కాళ్ళు మన వెంటనోయ్, కాళ్ళు మన వెంటనంటూ ఉంటాడు. అలా నేను ముందు పోతానంటే వెళ్ళనివ్వడు సుమా. ఎందుకంటే ఇలా క్షణికావేశాలకి లోను పడినటువంటి వాళ్ళు కూడా చాలా మంది చూసా నేను. మా గురుదేవులు గుంటూరులో ఉంటే, గుంటూరులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో గొడవలు వచ్చి పాండుగారి నూతులో పడింది. నూతులో పడిన తర్వాత ఆవిడ మరి చావాలని పడింది కదా, అప్పుడే పంపులు కొత్తగా వచ్చాయి, ఒక రాడ్డు ఉంది లోపలికి, ఆ రాడ్డు పట్టుకుని నన్ను రక్షించుండో రక్షించుండో అని కేకలేసి గబగబా బాబుజీ సాయివారు భక్తులు కూడా మంది ఉన్న వాళ్ళ ఇంట్లో గబగబా బయటకు వచ్చి పిల్లలంతా కలిపి బయటించారు. తీసిన తర్వాత పొట్ట గట్టిగా నొక్కారు, ఏమైనా కొంచెం నీళ్ళు తాగితే కూడా బయటకు ఎక్కడ బాగానే శుభ్రం మాట్లాడుతున్నాడా? అమ్మాయి నన్ను రక్షించాడని. ఏమ్మాయి ఎందుకు పడ్డావు? చావాలనే పడ్డాను. మరి ఎందుకు రక్షించుకున్నా? బతకాలనిపించింది. వెంటనే ఇంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ నూతికి పైన మరుసటి రోజే ఏం చేశారు? మెష్ ఎందుకంటే ఇంటెదుటవాడు కదా, ఎప్పుడు ఆవేశం వచ్చి మళ్ళీ ఇందులో పడుతుందో, పడిన తర్వాత మాటి మాటికి రక్షించండి, రక్షించేవాడు ఉండాలి వీటిలో. అప్పుడంటే గురుదేవులు ఉన్నారు కాబట్టి జనం ఉన్నారు, ఒంటిగా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఎవరు రక్షిస్తారు? అలాగే నిర్ణయ కాలంలో నిర్ణయింపబడి ఉంటుంది మనకుగా మనం పుట్టలే పోవడానికి. కానీ ఒక భగవత్ శక్తి మనతో పాటు కాదు. ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చింది, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడానికి కానీ పోయేదాని గురించి ఏడవడం కోసం కాదు, పోయేదాని గురించి ఏం చేస్తాం? ఆ సమయం వచ్చినప్పుడు అది పోతుంది, దానికోసం భయపడాల్సిన అవసరం లే అని ఉన్న ఈ సమయాన్ని మాత్రం సద్వినియోగపరచుకోవాలి. ఏమిటి ఎలా సద్వినియోగపరచుకోవాలి? అందరి ఎడలా మంచి భావన కలిగి ఉండాలి, మంచిని ఇచ్చుకోవాలి, మంచిని పంచుకోవాలి. మంచి అనేది భగవంతుడికి ఒక గుణగణాల్లో సుగుణ భూషణుడు రామచంద్రుడు. కాబట్టి అటువంటి విషయాన్ని మనం గుర్తించి ఒకరినొకరు రాగద్వేషాలను రహితం చేసుకుని ఈర్ష అసూయ అసహనం బోర్వలేనితనం వీటినంటే ప్రపంచంలో ఉంటాయండి, కదలికలు చాలా ఉంటాయి. ఏడ్చే వాళ్ళు ఉంటే ఏడిపించే వాళ్ళు తప్పకుండా ఉంటారు, వినేవాడుంటే ఏమండి చక్క మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకాలు రామాయణం చాలా మంది చెప్తారు, వినే ఏంటి చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టుగా. అందుకని దానికి ఏం చేయాలి? దాన్ని అవాయిడ్ చేయాలి, దాన్ని త్యజించాలి. ఎంత దాని నుంచి మనం బయటకు వస్తామా అని ఇటువంటి విషయాన్ని మనం గుర్తులో పెట్టుకుంటే తప్ప మనం సత్విషయానికి రాలే. అటువంటి విపత్యాన్ని ఆచరించాలి. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనం చక్కగా సుగుణ భూషణలమే ఉండాలి. మన గురువులు మన మహాత్ములు ఏ విధంగా మనకి ప్రసాదించారో అటువంటి విషయాన్ని మాటిమాటికి చర్చించుకుంటూ, మాటిమాటికి విచారణ చేసుకుంటూ అటువంటి మహత్తరమైనటువంటి సుకృతాన్ని మనం అనుభవించాలి. కాబట్టి ఇటువంటి సత్సంగాలు మన గురుదేవులు ప్రసాదం. యాగంలో ఒక భాగం సత్సంగం. సత్సంగాన్ని నిజంగా ఆస్వాదిస్తే యాగం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. దీన్ని ఆస్వాదించలేనప్పుడు యాగం అంటే పూలు చేశామండి, అందులో నెయ్యి పోసామండి, కాస్త పుల్లలు ఇచ్చారు వేసామండి, మనం చచ్చిపోతే కూడా పుల్లలతో తగలేస్తారు, ఏంటి తేడా? కానీ ఇక్కడ చేయడానికి అక్కడ చేయడానికి తేడా ఏమున్నది? ఇందులో ఎలాగైతే హవిస్సు వేసి ఈ సమితిలో అనేటువంటివి మంత్రభూతంగా వేదోక్త విధానంగా ఎలాగైతే చేసుకుంటున్నామో అలాగే మనలో కూడా వైశ్వానరుడు అనేటువంటి వాడిని పెట్టి భగవంతుడు మనకి కూడా ఇంత ప్రసాదాన్ని ఇస్తూ భగవన్ నామము తత్వము అనేటువంటి మంత్ర పూత చేస్తున్నాడు భగవంతుడు. ఈ విషయాన్ని మనం మరో రోజు చర్చించుకుందాం. ఇంకా కాలం ఉంది కాబట్టి, ఇవాటి సమయం అయిపోయింది కాబట్టి మనకి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించుగాక అని శ్రీ గురుదేవులకి ప్రణమిల్లుతూ సర్వదేవతా స్వరూపులైనటువంటి సర్వదేవతలకి నమస్కరిస్తూ మహాత్ములందరికీ నమస్కరిస్తూ మనం ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, ఎవరు ఏ భగవంతుని ఆశ్రయించారో, ఏ గురుదేవుని ఆశ్రయించారో మనసును అంతర్ముఖం చేసి కొంచెం ధ్యానం చేసుకుని కొద్ది ఒక నిమిషం ప్రార్థన చేసుకుని వంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. 3 సార్లు ప్రణవాన్ని పూరించండి. ఓ